దేవుని ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానం నిమిత్తము గలతీ పత్రిక 5:22 నేను ధ్యానిస్తూ ఉన్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ యొక్క ఆత్మఫలాలని నేను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. సహోదరులారా, గమనించండి, గత కొన్ని దినాలుగా గలతీ పత్రికను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ గలతీ సంఘానికి పోసినటువంటి పౌలు ఈ పత్రిక రాస్తూ చెప్పినటువంటి మాటలు ఇవి. అతడు ఈ సంఘాన్ని విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాం అనేటువంటి విశ్వాస పునాదుల మీద నిర్మిస్తూ వచ్చాడు. కానీ పౌలు బోధించినటువంటి సిద్ధాంతాలకు భిన్నంగా గలతీ సంఘము వారు భిన్నమైనటువంటి సువార్తట్టుకు మరలినప్పుడు వారిని హెచ్చరిస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. అదేమనంటే, మీరు శరీర సంబంధులుగా జీవించొద్దు, ఆత్మ సంబంధులుగా జీవించండి. మీరు ఆత్మ సంబంధులుగా నివసించినట్లయితే, లేక ఆత్మ సంబంధులుగా జీవించినట్లయితే, మీలో ఈ ఫలములు కలిగి ఉంటారు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క మాటలని తెలియజేస్తూ ఉన్నాడు. ఒక విశ్వాసి ఎప్పుడైతే అతడు తన యొక్క విశ్వాస జీవితంలో ఉంటాడో, లేక ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి విశ్వాసంలోనికి వస్తాడో, అతడు క్రీస్తు యొక్క ఆత్మచేత ముద్రించబడతాడు అనేటువంటి సత్యాన్ని ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత అతడు దేవుని యొక్క ఆత్మచేత ముద్రించబడతాడు. ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడుతుంది. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత అతడు ఆత్మచేత ముద్రించబడతాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అతడు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చినప్పుడు ఆత్మచేత ముద్రించబడడం మాత్రమే కాకుండా ఆత్మచేత నడిపించబడతాడు అని కూడా తెలియచేయబడతా ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 8:14 దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులే అందరు. ఈ సత్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ఇచ్చినప్పుడు ఆత్మచేత నడిపించబడతాడు, ఆత్మచేత ముద్రించబడతాడు. కానీ అతడు ఆత్మచేత ముద్రించబడ్డాడు, ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నాడు అనేటువంటి సత్యము ఎలాగో తెలుస్తుంది అని అంటే, మత్తయి సువార్త 7 మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 7:16 వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. అంటే అతని యొక్క జీవితము నుండి బయటకు వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో, లేకపోతే అతని క్రియారూపకమైనటువంటి జీవితాన్ని బట్టి, అతని ఫలములను బట్టి అతని యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక వ్యక్తి ఆత్మతో ముద్రించబడినప్పుడు, లేక ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నప్పుడు అతను శరీర సంబంధిగా జీవించడు. శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఏమున్నాయి? గలతీ పత్రిక 5:19 నుండి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవి శరీర కార్యాలు. వీటిని ఒక వ్యక్తి ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నప్పుడు అతడు ఎంతమాత్రం కూడా వీటి జోలికి పోడు, కానీ అతడు ఆత్మఫలాన్ని ఫలిస్తాడు అని చెప్తా ఉన్నాడు. ఆత్మఫలము 9 విభజించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో మొదటిది ప్రేమ. మొదటి అంశంగా మనం ప్రేమ అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచాడో, ఒకప్పుడు అతని జీవితం దుర్మార్గంగా ఉండొచ్చు. ఎంతోమందిని హింసించినటువంటి వాడుగా, లేకపోతే కఠినమైనటువంటి మనస్పుడుగా ఉండొచ్చు. కానీ అతడు మారిన తర్వాత అతడు ప్రేమ చూపించగలగాలి. ఎందుకు ప్రేమ చూపించాలి? ప్రేమ చూపించకపోతే అతడు విశ్వాస కానేరడా అనేటువంటి ప్రశ్నలు మన హృదయంలో వస్తూ ఉంటాయి. అయితే ఎందుకు మనం ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, మత్తయి సువార్త 22:39 నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమింపవలనను 2 ఆజ్ఞయు దాని వంటిదే. మనం ప్రేమ కలిగి ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞగా చెప్పబడతా ఉంది. చూడండి, ఇతరులను ప్రేమించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆజ్ఞ. ఇట్స్ నాట్ ఎ ఆప్షన్ బట్ ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఇది అవకాశం కాదు, నాకు నచ్చితే నేను ఎంచుకుంటాను లేకపోతే లేదు అని చెప్పేటువంటిది కాదు, కానీ ఇది దేవుని యొక్క ఆజ్ఞ చెప్పబడుతుంది. ఒకసారి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. బోధకుడా, ధర్మశాస్త్రం అంతట్లో కూడా ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని ప్రభువుని అడిగితే ప్రభువు చెప్తూ వచ్చాడు, నీ దేవుడైనటువంటి యెహోవాని పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించాలి, అంతేకాకుండా నువ్వుల నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఇది ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి ఆజ్ఞలు అని చెప్తూ వచ్చాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ఆ యొక్క తన చివరి ప్రసంగంలో కూడా ఆ మేడగది ప్రసంగంలో రీతిగా చెప్తూ వచ్చాడు. యోహాన్ సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను. నేను ఆజ్ఞగా చెప్తా ఉన్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేటువంటి మాటని ఇక్కడ యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇది దేవుని ఆజ్ఞగా చెప్పబడింది కాబట్టి మనం ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకనంటే మరొక చోట రాయబడుతూ ఉంది, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్లయితే అది పాపం గణించబడతా ఉంది. కాబట్టి మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని ప్రేమతో మనము ఎగ్జిబిట్ చేసినప్పుడు, లేకపోతే ఇతరులకు చూపించినప్పుడు, ఆ ఇతరులు మన ఫలము వలన మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన యొక్క ప్రవర్తనను వారు తెలుసుకుంటారు. కాబట్టి మనము, ఇది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి మనము ఇతరులను ప్రేమించేటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి, ఆ యొక్క ఆత్మఫలాన్ని మనం కలిగి ఉండాలి. రెండవ కారణాన్ని గనక మనం చూసినట్లయితే 1 కొరింథీ 13:13-14 మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగడు కంచును గనగనలాడు తాళమున ఎందును, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. ఇక్కడ చూడండి, పౌలు ఈ యొక్క మాటల్ని రాస్తూ ఉన్నాడు. ఒకవేళ నాకు తలాంతులు ఉండొచ్చు, మనుషుల భాషలతో దేవదూతుల భాషలతో మాట్లాడవచ్చు, కృపావరాలను కలిగి ఉండొచ్చు, విశ్వాసం కలిగి ఉండొచ్చు, కానీ ప్రేమ లేకపోతే ఇది వ్యర్థము అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎందుకు మనం ప్రేమ కలిగి ఉండాలంటే, ఒకటి, ఇది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి, రెండవదిగా ప్రేమ లేనటువంటి జీవితము వ్యర్థము కాబట్టి. నిజమే, ఈరోజు మనం ఎంత భక్తిపరులమై ఉన్నప్పటికీ కూడా ఇతరుల పట్ల ప్రేమ చూపించలేకపోతే ఆ భక్తి వ్యర్థము. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 10వ వచనం నుండి ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయంకి వెళ్ళారు. దాంట్లో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ పౌలు ఏ మాటలైతే చెప్పాడో అటువంటి మాటలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాం. అతడు ఏమంటున్నాడు చూడండి, లూకాసు వార్త 18:11 పరిసయుడు నిలబడి, దేవా, నేను చోర్లు వలె ఉండలేదు, అన్యాయస్తుల వలె ఉండలేదు, అంతేకాకుండా వ్యభిచారులైన ఇతర మనుషుల వలె ఉండలేదు, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తూ ఉన్నాను. ఇవన్నీ మంచి లక్షణాలు, భక్తి కలిగినటువంటి జీవితం. కానీ అతను ఏమీ లేదు, తన తోటి సహోదరుని ప్రేమించలేకపోతూ ఉన్నాడు. తన పక్కనున్నటువంటి సుంకరుని చూపించి, ఇటువంటి సుంకరు వల్ల నేను ఉండనందుకు నీకు వందనాలు అని చెప్తా ఉన్నాడు. ఉపవాసం ఉన్నాడు, దశంభాగాలు ఇచ్చాడు, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాడు, కానీ తన పక్కనున్నటువంటి సుంకర్ని మాత్రము ప్రేమించిన మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు ఎంత భక్తి చేసినా, ఎంత చక్కగా ప్రార్థించినా కూడా అతడు దేవుని చేత అంగీకరించబడలేదు. కాబట్టి యాకోబు కూడా ఇదే మాట చెప్తాడు, దేవుని ఎదుట నిష్కలంకమైనటువంటి భక్తి ఏదంటే, విధవరాండ్రను అలాగే దిక్కులేనటువంటి వారిను, తల్లిదండ్రులు లేనటువంటి వారిని వారి ఇబ్బందుల్లో పరామర్శించడమే కదా అని చెప్తాడు. కాబట్టి ఈరోజున నువ్వు ఎంత భక్తిపరుడు కావచ్చు, ప్రార్థనాపరుడు కావచ్చు, ఇతరులను ప్రేమించేటువంటి మనస్తత్వం కలిగి లేకపోయినట్లయితే మాత్రము అది వ్యర్థము అని చెప్తా ఉంది. తర్వాత 3వ కారణాన్ని మనం చూద్దాం, ఎందుకు ఈ ప్రేమ అనేటువంటి ఫలాన్ని మనం ఫలించాలి అని అంటే, 1, ఇది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి, 2వదిగా ప్రేమ లేనటువంటి జీవితము వ్యర్థము కాబట్టి, 3వదిగా మనం చూద్దాం పేతురు రాసినటువంటి 1వ కొరింథీ 1:22-23 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టించబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకనికొకడు హృదయపూర్వకముగాను మెక్కుటముగాను ప్రేమించుడి. మీరు క్షయబీజము నుండి కాక అక్షయ బీజముగు వాక్యమూలముగా పుట్టారు. కాబట్టి మీరు ఒకరినొకరు మిక్కుటముగా ప్రేమించండి. వాక్యానుసారంగా మనం పుట్టాం, అంటే వాక్యానుసారంగా మనం జన్మిస్తూ వచ్చాం, మారు మనిషి అనుభవాన్ని పొందుకున్నాం. కాబట్టి వాక్యానుసారంగా జన్మించినటువంటి వాడు, వాక్యానుసారంగా మారు మనిషి పొందినటువంటి వాడు వాక్యం ఏం చెప్తానో దాన్ని పాటిస్తాడు. కాబట్టి ఈరోజు ఎందుకు మనం ఇతరులను ప్రేమించాలి అని అంటే, మూడవ కారణము, వాక్యానుసారంగా మనం రక్షణ పొందాం కాబట్టి, వాక్యానుసారంగా మనం మారు మనిషి అనుభవం పొందాం కాబట్టి. వాక్యం ఏం చెప్తా ఉందో వాక్యాన్ని అనుసరించేటువంటి వారముగా మనం ఉంటాం. వాక్యం ఏమని చెప్తా ఉంది అని అంటే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్తా ఉంది. నువ్వు వాక్యానుసారంగా జన్మించావా, అయితే నీ పొరుగువాన్ని ప్రేమించగలుగుతావు. నాలుగవ కారణాన్ని మనం గమనించినప్పుడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4:8 పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4:8 ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒక నెడల ఒకడు మిక్కుటమైనటువంటి ప్రేమ గలవారై ఉండు. ఎందుకు ఈ ప్రేమ అనేటువంటి ఫలాన్ని ఫలించాలి అంటే, ఇది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి. రెండవది, ప్రేమ లేనటువంటి జీవితం వ్యర్థం కాబట్టి. మూడవది, మనం వాక్యానుసారంగా పుట్టున్నాం కాబట్టి. నాలుగవది, ప్రేమ అనేక పాపములను కప్పివేస్తూ ఉంది కాబట్టి. అందుచేత మీరు ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఈరోజు మన తోటి సహోదరుడు మన పట్ల తప్పిదం చేసి ఉండొచ్చు, లేకపోతే మన బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబంలోటువంటి వారు మన పట్ల అవివేకంగా ప్రవర్తించి ఉండొచ్చు. కానీ నువ్వు వారి పట్ల ప్రేమను కలిగి ఉన్నట్లయితే ఆ ప్రేమ అనేక పాపమును కప్పివేస్తుంది. దీనికి చక్కటి ఉదాహరణ యేసుక్రీస్తే. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించినప్పుడు మనం పరిశుద్ధులమని కాదు, మనం భక్తిపరులమని ఆయన మనల్ని ప్రేమించలేదు. మనం ఇంకా పాపులముగా ఉన్నప్పుడే, మనం ఇంకా శత్రువులముగా ఉన్నప్పుడే ఆయన మనలను ప్రేమిస్తూ వచ్చు. మనం పాపులము కదా, మరి ఎలా ప్రేమించాడు ఆయన అంటే, ఆయన ప్రేమ మన పాపములన్నింటినీ కూడా కప్పివేసింది. ప్రేమ అనేక పాపములను కప్పును. ఆయన ప్రేమలో మన పాపములు ఏమి కూడా జ్ఞాపకం చేసుకుని పట్టడం లేదు, అవన్నీ కూడా తుడిచిపెట్టబడ్డాయి. ఇప్పుడు దేవుడు అదే చెప్తా ఉన్నాడు, ప్రేమ అనేక పాపములను కప్పివేస్తుంది. కాబట్టి మీరు అటువంటి ప్రేమను కలిగి ఉండండి అని చెప్తా ఉన్నాడు. ప్రేమ దేవుని ప్రేమను కలిగి ఉండడం అనేటువంటి దేవుని యొక్క ఆజ్ఞ. ప్రేమించడం ప్రేమ అనేటువంటిది లేకపోతే ఆ జీవితం వ్యర్థము. మనం వాక్యానుసారంగా పుట్టాం కాబట్టి ఇతరులను ప్రేమించాలి. అంతేకాకుండా ప్రేమ అనేక పాపం కప్పివేస్తూ ఉంది కాబట్టి మనము ఇతరులను ప్రేమించగలిగేటువంటి వారంగా ఉండాలి. అందుచేత ఇటువంటి ఆత్మఫలాన్ని కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు. బాగానే ఉంది, ప్రేమ అనేటువంటి ఆత్మఫలమును కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు. కానీ ఆ ప్రేమ ఎలాగుంటుంది, ఆ ప్రేమను ఎలాగో చూపించాలి అని అంటే, చూడండి, ఈ ప్రేమను మన ప్రవర్తనలో చూపించాలి. 1 కొరింథీ పత్రిక 13:13 మనం గమనించినట్లయితే ప్రేమ ఎలాగుంటుంది అనేటువంటి విషయాన్ని పౌలు తెలియజేస్తున్నాడు. ప్రేమను మన ప్రవర్తనలో చూపించాలి. 1 కొరింథీ పత్రిక 13:4 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును, ప్రేమ మచ్చరబడదు, డంభముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రైజును విచారించుకున్నదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు, సంతోషపడ దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ఇవన్నీ కూడా ప్రేమ యొక్క లక్షణాలు. మన ప్రవర్తనలు ఇవి కనబడాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సహోదరుడా అని నువ్వు చెప్పినంత మాత్రం సరిపోదు. నువ్వు ప్రేమ కలిగి ఉన్నప్పుడు నువ్వు త్వరగా కోప్పడకుండా ఉంటావు, అపకారాన్ని మనసులో ఉంచుకోవు, అన్నిటిని ఓర్చుకుంటావు, అన్నిటిని నమ్ముతావు. ఇలా ఎన్నో లక్షణాలు పౌలు ఈ కొరింథ పత్రికలో రాస్తున్నాడు. ఇవి ప్రేమ యొక్క లక్షణాలు. కాబట్టి ప్రేమను ఎలాగ మనము చూపించాలి అంటే మన ప్రవర్తనలో చూపించాలి. అంతేకాకుండా ఇంకా మన క్రియల్లో కూడా చూపించాలి. మన ప్రవర్తనలో చూపించాలి, తర్వాత మన క్రియల్లో చూపించాలి. యోహాను మొదటి పత్రిక మనం గమనించినట్లయితే, యోహాను మొదటి పత్రిక 3:17 ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి గలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపును అని ఎందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోనూ ప్రేమింతము. మాటతో కాదు, క్రియారూపకంగా మనం ప్రేమించాలి. ఎలాగ ప్రేమించాలనే దానికి యోహాను అక్కడ చెప్తా ఉన్నాడు. మీలో ఒకవేళ ఎవరికైనా జీవనోపాధి కలిగి ఉంటే, మీ తోటి సహోదరులు లేమి గలుగుట చూసినప్పుడు వానికి సహాయం చేయండి. అది క్రియారూపకమైనటువంటి ప్రేమ. కాబట్టి మన ప్రేమ మాటల వరకు ఆగిపోకూడదు, మన ప్రవర్తనలో చూపించాలి. అంతేకాకుండా మన క్రియల్లో కూడా చూపించాలి. ప్రత్యేకించి ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ ఉండాలి అని అంటే లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు, కానీ యేసుక్రీస్తు చెప్తాడు నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమించానో అలాగే మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. యేసుక్రీస్తు యొక్క ప్రేమ మన కొరకు త్యాగం చేసింది. యేసుక్రీస్తు యొక్క ప్రేమ నిస్వార్థమైంది, అందులో స్వార్థం లేదు, కొలతలు లేవు, భేదాభిప్రాయాలు లేవు. యేసు యొక్క ప్రేమ మనము పాపులముగా ఉండగానే, మనకు ఎటువంటి అర్హత లేకపోయినా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. యేసు యొక్క ప్రేమ మన ప్రతి పాపాన్ని కూడా క్షమించింది. అటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ రోజున క్రైస్తవ జీవితాల్లో క్రైస్తవులు మనం చాలామంది చెప్పుకుంటా ఉన్నారు, విశ్వాసులు మనం చెప్పుకుంటా ఉన్నారు, ఆత్మచేత నింపబడ్డామని చెప్పుకుంటా ఉన్నారు, కానీ వారి జీవితాల్లో ప్రేమ మచ్చు కూడా కనబడటం లేదు. ఎఫెస్ సంఘానికి ప్రభు చెప్పినటువంటి మాట ఈరోజున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎఫెస్ సంఘంతో మాట్లాడి తీరుతగా చెప్తూ వచ్చాడు, నీ మొదటి ప్రేమను నువ్వు వదిలేశావు. ఎగ్జాక్ట్లీ ఈరోజున క్రైస్తవులు ఇటువంటి స్థితిలోనే ఉంటా ఉన్నారు, మొదటి ప్రేమను వదిలేశారు. కారణం ఏంటంటే అక్రమం విస్తరిస్తూ ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి రీతికి అడుగుతూ వచ్చారు, ప్రభు నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలు ఏంటి అని అడిగితే ప్రభు చెప్తూ వచ్చాడు, అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి సంఘటనలు సంభవిస్తాయి, కరువులు ఏర్పడతాయి, భూకంపాలు వస్తాయి, వేదనలు ప్రారంభమవుతాయి, అలాగే అక్రమం విస్తరిస్తుంది. ఎప్పుడైతే అక్రమం విస్తరిస్తుందో అక్కడ ప్రేమ చల్లారిపోద్ది అని చెప్తూ వచ్చాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈరోజు ఇదే స్థితిలో మనం ఉంటాము, కుటుంబాల మధ్యలో ప్రేమ లేదు, సహోదరుల మధ్యలో ప్రేమ లేదు, సంఘాల్లో ప్రేమ లేదు, ఎక్కడ చూసినా విభజనలు, రాజకీయాలు, కొట్లాటలు. ఇదా క్రైస్తవ జీవితం. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఒకసారి ఆలోచన చేసుకో, నీవు నిజంగా దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రేమ అనేటువంటి ఫలాన్ని కలిగి జీవించాలని ప్రవాసపడతా ఉన్నాడు. ఆ ప్రేమ ఎందుకు కలిగి ఉండాలి అని అంటే దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి, ప్రేమ లేని జీవితం వ్యర్థం కాబట్టి. నువ్వు వాక్యానుసారంగా రక్షణ పొందావు కాబట్టి ప్రేమ అన్ని పాపములను కూడా కప్పివేసింది కాబట్టి. కాబట్టి ప్రేమ అనేటువంటి ఫలాన్ని కలిగి జీవిద్దాం. ఫలితంగా ప్రభు ఆశించినట్లుగా మనము ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా, ఆత్మఫలమును ఫలించేటువంటి వారంగా మనము జీవిద్దాం. ప్రభు అటువంటి కృప మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.